ప్రాసెసింగ్ గురించి. డాక్టర్ రామచంద్ర రమేష్ కృష్ణ గారి ప్రసంగం. ధనుర్మాస ప్రాసెసింగ్ గురించి డాక్టర్ రామచంద్ర రమేష్ కృష్ణ గారి ప్రసంగం వినండి.
సంక్రాంతి పర్వదినానికి ముందు నెల రోజుల పాటు ఉండే సమయాన్ని మనం పండుగ నెలగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ నెల రోజుల పాటు ఎంటెంటా రంగురంగుల రంగవల్లులు అద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి వాటిని గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉంటారు. మరొక వైపు హరిదాసుల భజనలు, గంగిరెద్దుల వారి మేళాలు అలరిస్తూ ఉంటాయి. కోడి పందేల వంటి గ్రామీణ ఆటల చోరు మరోవైపు. ఇన్ని రకాలుగా మనల్ని అలరించే పండుగ నెలకు ఉన్న మరొక పేరే ధనుర్మాసం. సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన రోజున ఈ పండుగ నెల ప్రారంభమై మరలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజుతో ముగుస్తుంది. చంద్రమానం ప్రకారం చంద్రుడు మృగశిరా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు ప్రకాశించే మార్గశీర్ష మాసం కూడా ఇక్కడ ప్రధానమైన విషయం. అటు ధనుర్మాసం అనే పేరు, ఇటు మార్గశీర్షం అనే పేరు రెండూ కూడా ఎంతో అర్థవంతమైనవి. ధనస్సు ఓంకార సూచకం, ప్రణవనాద ప్రబోధం. జీవుడనే బాణాన్ని సంధించి పరమాత్మను పొందాలనే లక్ష్యాన్ని సాధించాలని ఉద్దేశించేది కనుక ఈ మాసం ధనుర్మాసం అయింది అని పెద్దల ఉక్తి. భగవంతుని పొందడానికి ఉన్న మార్గాలు జ్ఞాన, కర్మ, భక్తి అనే మూడు మార్గాలు అని మనకు తెలుసు. అందులో అత్యుత్తమ మార్గం ఏమిటి అనే విషయం తెలియచేస్తుంది కనుక మార్గములన్నింటిలో శ్రేష్టమైన అనగా అత్యుత్తమమైన మార్గాన్ని తెలియచేయినది కనుక దీనికి మార్గశీర్షమని పేరు వచ్చినది అనేది చతురోక్తి. భగవానుడు అన్ని పదార్థములలో అత్యుత్తమమైన వాటిలో తాను ఏ విధంగా ఉన్నాడో వివరిస్తూ మాసానాం మార్గశీర్షోహం అని అన్నారంటే ఈ నెలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకు తెలుస్తున్నది. అంతేకాక హైందవ కాలమాన ప్రకారం ఉత్తరాయణమని దక్షిణాయనమని రెండు అయనాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. ఇందులో దేవతలకు దక్షిణాయనం రాత్రి అని, ఉత్తరాయణం పగలు అని లెక్కిస్తారు. అంటే ఉత్తరాయణం పుణ్యకాలం, దైవీశక్తులు ప్రకాశించే సమయం అన్నమాట. అది వారికి సూర్యోదయం అనుకుంటే ఆ సూర్యోదయానికి ముందు వచ్చే సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తము అంటాం. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మన బుద్ధి, మనస్సు సంపూర్ణంగా వికసించి మనలో సాత్వికమైన భావాలు ప్రకాశిస్తాయని విజ్ఞానపరంగా నిరూపితమైన అంశం కూడా. మనకు ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభమవుతుంది అని తెలుసు. ఆ పండుగకు ముందు నెల రోజుల కాలమే, అంటే ఈ పండుగ నెలయే, ఈ ధనుర్మాసమే బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. అంటే ఈ మాసం రోజులు మన మనస్సు, బుద్ధి నిర్మలంగా ఉండి మనలో సాత్వికమైన భావాలు సంపూర్ణంగా ప్రకాశించడానికి అనువుగా ఉంటుంది. సాత్విక భావనలు ప్రబలమైనప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలిగి పరమాత్మ వైపు మనసు మొగ్గుతుంది. కనుక ఈ సమయంలో చేసే పూజాదికాలు విశేష ఫలాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ ధనుర్మాసంలో తెలవారి తెలవారక ముందే అన్ని దేవాలయాలలో, మరీ ముఖ్యంగా వైష్ణవాలయాలలో గంటలు మ్రోగించి వేడి వేడి ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ ప్రసాదాలు ఆరగించేటప్పుడు అందుకు కారణమైన ధనుర్మాస వ్రతం వైశిష్ట్యం కూడా తెలుసుకోవాలి కదా. ఈ ధనుర్మాస వ్రతం ఒక మంగళకరమైన వ్రతం, అందుకే దీనిని శ్రీవ్రతం అని కూడా అంటాం. శ్రీ అంటేనే శుభ సూచకం కదా. శ్రీ అనే పదానికి ద్రవిడ భాషలో తిరు అనే శబ్దం, వ్రతం అనే పదానికి పావై అనే శబ్దం ప్రయోగింపబడతాయి. అలా ఈ శ్రీవ్రతం తిరుప్పావై అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఈ తిరుప్పావై అనే దివ్య వ్రతాన్ని మనకు అనుగ్రహించినది మరెవరూ కాదు, సాక్షాత్ శ్రీస్వరూపమైన గోదాదేవి, ఈమెనే మనం ఆండాళ్ అని పిలుస్తాము. శ్రీమన్నారాయణ పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖ చంద్రము నుండి జాలువారిన భగవద్గీత ఎంత పరమ పవిత్రమైనదో, సాక్షాత్తు లక్ష్మీస్వరూపమైన గోదాదేవి ముఖపద్మము నుండి జాలువారిన అమృతోప మకరందమే తిరుప్పావై. భగవద్గీత ఏ విధంగా సకల ఉపనిషత్ సారమో అదే విధంగా తిరుప్పావై సకల వేద ఉపనిషత్ సారము అని మన పూర్వాచార్యులందరూ ధృవీకరించారు. సాధారణంగా తండ్రి మాట కటువుగా ఉంటుంది, కానీ తల్లి మాట చాలా ప్రేమగా, లాలనగా, ఇంపుగా, సొంపుగా ఉంటుంది. ఇద్దరూ మనకు మంచి మాటలే చెప్తారు, కానీ చెప్పే విధానంలోనే తేడా. భగవద్గీత సూటిగా, నేరుగా, ఒక్కోసారి కటువుగా ఏ విషయం చెప్తుందో అదే మాటను మన తల్లి అయిన గోదాదేవి నర్మగర్భంగా లాలనగా ప్రేమగా చెప్తుంది. భగవానుడు 700 శ్లోకాలలో 18 అధ్యాయాలుగా గీతను అందిస్తే కేవలం 30 పాశురాలలో కమ్మగా పాడుకోదగ్గ రీతిలో తిరుప్పావైను మనకు అందించింది గోదమ్మ తల్లి. తిరుప్పావై ధ్వని ప్రధానమైన కావ్యం. ఇందులో నిబిడీకృతమైన అర్థాలను పూర్వాచార్యులు వెలికి తీసి తీసి మనకు అందిస్తూనే ఉన్నారు. అయినా నిత్య నూతనంగా ఎన్నో అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. భగవద్ రామానుజులు సైతం తిరుప్పావైజీయర్ అనే పేరుతోనే ప్రసిద్ధమైనారు. వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రంథం తిరుప్పావై. శ్రీకృష్ణ సూరి, సుందరజామాతృవరులు, జనన్యాచార్యులు వంటి నాటి మహానుభావుల నుండి మొన్న మొన్నటి ప్రతివారి భయంకర అన్నంగరాచార్య స్వామి, నిన్నటి తేకం గోపాలాచార్య స్వామి, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి, నేటి పరమహంస పరిభ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వంటి వారెందరో ఈ తరగని గని నుండి ఎన్నెన్నో రత్నాలను వెలికి తీసి మనకు అందిస్తూనే ఉన్నారు. ధనుర్మాస పుణ్యమాసంలో రోజుకొక పాసురం చొప్పున ఉదయాన్నే తిరుప్పావై పాసురం పాడుకోవడం, సాయంత్రం ఆ పాసురంలోని విశేషార్థం తెలుసుకోవడం పరిపాటి. దీనినే ధనుర్మాస వ్రతం అంటున్నాము. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనకు అనుగ్రహించిన గోదాదేవి ముందుగా తాను ఆ వ్రతాన్ని ఆచరించి మనకు మార్గనిర్దేశం చేసింది. చిన్ననాటి నుండే భగవదర్పితమైన చిత్తవృత్తి కలిగిన ఈ విష్ణు చిత్తని పుత్రిక తనకు అత్యంత ప్రియమైన వటపత్రశాయి శ్రీరంగనాథుని రూపంలో కొలువై ఉన్నాడని తెలుసుకుని అతనిని ఏ విధంగా పొందాలని పరిపరి విధాలా ఆలోచించి చివరికి రేపల్లెలోని గోపికలు కాత్యాయని వ్రతం అనే ఒక స్నాన వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ సాయుధ్యం పొందారని తెలుసుకుని అందరికీ అర్థమయ్యే భాషలో అనుగ్రహించింది తిరుప్పావై అనే దివ్యవ్రతాన్ని. ఒకనొక సమయంలో ప్రజభూమిలో వర్షాలు కురవక అనావృష్టి పరిస్థితులు నెలకొంటే అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు ఊరిలో ఉన్న కన్యల చేత కాత్యాయని వ్రతం చేయిస్తే వర్షాలు కురుస్తాయని, ఆ వ్రతం చేయించగలవాడు శ్రీకృష్ణుడే అని చెప్పగా ఊరి పెద్దలకు కృష్ణుడంటే ఇష్టం లేకపోయినా వారి చేత స్నాన వ్రతం చేయించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి కోరుతారు. ఆనాటి సాయంత్రం వారందరితో రాసం ఆడిన శ్రీకృష్ణుడు వారిని ఇళ్లకు వెళ్లి మరలా పొద్దునే రమ్మని, అప్పుడు వారితో వ్రతం చేయిస్తానని చెప్తాడు. సరేనని గోపికలు ఇళ్లకు వెళ్లారు. కాని కృష్ణుణ్ణి మరలా చూడాలనే ఆతృతతో నిద్ర పట్టక అలా మత్తుగా పడుకుని ఉన్నారు. అలా పడుకున్న గోపికలను ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వారందరితో కలిసి స్నాన వ్రతానికి బయలుదేరుతుంది మన గోపిక గోదమ్మ. ఇది సంగ్రహంగా తిరుప్పావై వెనుకనున్న కథ. వాస్తవానికి గోదాదేవి నిద్రలేపేది గోపికలను కాదు, భగవానుని పొందాలని వివిధ దశల్లో నిద్రిస్తున్న సాధకులను. వారి నిద్ర మన నిద్ర వలె తామస నిద్ర కాదు, అది ఒక సాత్విక నిద్ర. భగవత్ ప్రాప్తి పొందాలనుకునేవారు అంతర్ముఖుడై ప్రపంచానికి దూరంగా ఉండటం కాక అందరినీ కలుపుకుని తమతో పాటు ఇతరులను ఉద్ధరించాలనే మహత్తర సందేశం అందిస్తుంది గోదాదేవి. ఆమె భక్తి సార్వజనీనమైనది, విశ్వ భ్రాతృత్వ సందేశాన్ని అందించేది. తిరుప్పావైలో ప్రధానంగా 3 ముఖ్య దశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటి 5 పాశురాలకు ఆభిముఖ్య దశ అంటారు. భగవాను పొందాలనుకునేవారు మొదటగా తమ మనస్సులను ఆ వైపు మరలించగలగాలి. ఆయన్ను పొందాలనుకునే వారికి కావలసిన అర్హత ఒకే ఒక్కటి, పొందాలి అనే కోరిక. ఈ కోరిక కలిగితే చాలు, పరమాత్మ ఎటువంటి కుల మత వయో లింగ వర్గ భేదాలు చూడకుండా తనంతట తానుగా మనలను తన వైపు తిప్పుకుంటాడు. లక్షలాది జీవరాశులలో ఎంతో ఉన్నతమైన మానవ జన్మను మనకు వసిన పరమాత్మ మనకు బుద్ధి అనేది వసగి దాని ద్వారా తనను తెలుసుకునే ప్రయత్నం చేయమంటే మనమేమో అది తప్ప అన్నీ చేస్తూ మనల్ని మనం దుఃఖ సాగరంలో ముంచేసుకుంటున్నాం. ఈ దుఃఖమయ స్థితి దూరం కావాలంటే చేయాల్సినటువంటి పని, అతి సులభమైన పని, కోరిక కలిగి ఉండటం. ఆ భగవాన్ని పొందాలి అనే కోరిక. ఇక 2వ దశ ఆశ్రయణ దశ అంటాం. సాధకులైన వారు అంతర్ముఖులై వివిధ మనోవృత్తుల ద్వారా భగవాను ఏకాంతంగా అనుభవించే ప్రయత్నంలో మగ్నులై ఉంటారు. వారి ఉన్నతమైన మనోవృత్తి చేత వారు ఉద్ధరింపబడతారు, సందేహం లేదు. కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఎవరు వీరిని ఉద్ధరిస్తారు? అద్భుతమైన ఆనందాన్ని పొందేవారు ఆ ఆనందం సామాన్యులతో పంచుకుంటే కదా వారి ద్వారా సమాజానికి లాభం. నివృత్తి మార్గంలో పయనిస్తున్న వారిని ప్రవృత్తులను చేసి తద్వారా సమస్త మానవాళిని ఉద్ధరించే మహత్తర కార్యం చేసి అత్యంత సామాన్యులను సైతం ఉద్ధరించిన మహాత్మురాలు గోదాదేవి. ఇటువంటి మహోపకారం చేసిన ఆ తల్లికి మానవ జాతి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభివందనాలు చేయాల్సి ఉంది, చేస్తూ ఉంటుంది కూడా. ఈ దశ మనకు 6 నుండి 15 పాశురం వరకు కనిపిస్తూ ఒక్కొక్క గోపికను నిద్రలేపుతున్న వ్యాసంతో ఒక్కో విధమైన అంతర్ముఖ స్థితి వేదమని సందేశం ఇస్తుంది. ఇక 3వది అనుభవ దశ. భగవానుని పొందాలనుకునే వారు ఏ విధమైన ఆనందాన్ని పొందుతారు, ఏ పొందాలని ఆయన్ని చేరాలో తెలియచేస్తుంది. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, తుచ్చమైన కోరికల కోసం భగవాన్ని పొందాలనుకోవటం కాక ఆయనకు ఆనందం కలిగించటం కోసం, ఆయనకు సేవ చేయటం కోసం సర్వం ఆయనకే అర్పించాలనే ఉద్దేశంతోనే ఆయనను చేరమని గోదాదేవి ఉద్బోధిస్తుంది. ఇలా సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు మన ఆలన పాలన ఆయనే చూసుకుంటాడు. ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు అని మనందరినీ విశాల దృక్పథంతో ముందుకు నడిపిస్తుంది గోదాదేవి. నీది అయిన ఈ ఆత్మ నీకే చెందాలి. ఇది అన్యాక్రాంతమవరాదు, అనర్థం చెందరాదు. ఆత్మస్వరూపానికి తగ్గట్లుగా నీ సేవలు చేసే భాగ్యం మాకు కలుగచేయి. ఈ ఆత్మ ఉన్నంత కాలం అంటే శాశ్వతంగా నీ సేవ చేసే భాగ్యం అనుగ్రహం కలుగచేయమని ప్రార్థించటమే ఈ వ్రత సారం. ఇకపర సౌఖ్యాలనందించే వ్రతం ఇది. దేవుని ద్వేషించేవాడు కూడా తన స్వార్థం కోసం ఆయన్ని ఆశ్రయిస్తాడు. ఎలా ఆశ్రయించినా వారి కోర్కెలు తీర్చే దయాశాలి అతను. ప్రకృతిలోని అణువణువునా పరమాత్మ దివ్య సౌందర్య దర్శనం చేయిస్తుంది గోదాదేవి. మేఘాల గర్జనలో, మెరుపులో, ఉరుములో, కురిసే వానలో, తుల్లిపడే చేపల్లో, పెరిగిన పంట పొలాల్లో, పూచిన పూలల్లో, ఎగిరే తుమ్మెదల్లో, తెలవారుజామున పల్చులు చేసే కిలకిలా రావాల్లో, సన్యాసుల్లో, వారి చిరునవ్వుల్లో, పాలు పితికే గొల్లవారిలో, పెరుగు చిలికే గొల్లభామల్లో, వారి తాళి బొట్టుల చప్పుడులో, తిరలో అలంకరించిన పువ్వుల్లో, పెరుగు చిలికే శబ్దంలో, మేత మేసే పశువుల్లో, నెమరు వేస్తున్న గేదెల్లో, పడుకున్న పడకలో, ఇంటిని రక్షిస్తున్న తలుపుల్లో, దానికున్న ద్వారంలో, పాల కోసం మరిచే దూడల అరుపుల్లో, వాటిని ప్రేమగా నాలుగుతో నిమిరే ఆవుల్లో, పెరట్లోని బావిలో, ఆ బావిలో పూసిన ఎర్ర తామరల్లో, ముడుచుకుంటున్న కలువ రేకుల్లో, కాషాయ వస్త్రంలో, పందిరిపై వ్యాపించిన తీగల్లో, కోయిలల్లో, కోడిపిల్లల్లోనే కాదు, జింకలు, ఆవులు వంటి సాధు జంతువులతో పాటు సింహం వంటి వాటిల్లో కూడా భగవానుని విశ్వరూపాన్ని సందర్శింపచేసి సర్వం జగన్నాథం అని నిరూపించిన మహనీయురాలు ఆమె. ప్రకృతితో ఇంతగా పరమాత్మను దర్శించినటువంటి వారు ప్రకృతిని ప్రేమించరా? ఆ విధంగా ప్రకృతి పరిరక్షణకు మొదట ఉద్యమకారిణిగా కూడా గోదాదేవిని మనం పరిగణించవచ్చు. ఒక సాధారణ జీవిగా మనల్ని ముందుండి నడిపించిన జీవాత్మగా, భగవానునితో మనల్ని అనుసంధానించిన ఘటకురాలిగా, మనచే సేవింపబడే పరమాత్మ స్వరూపిణిగా, ఇలా అన్ని విధాల మనకు మహోపకారం చేసిన మహనీయురాలు గోదాదేవి. ఆ మహనీయురాలు చూపిన మార్గంలో పయనించి మన జన్మలను సార్థకం చేసుకోవడమే ఈ ధనుర్మాసంలో చేయదగ్గ పని. గోదాదేవి చెప్పినట్లు ఎత్తెక్కుం ఏజేడు పిరవిక్కుం ఉందన్నోడుతో మేయావోం ఉనక్కే నాం ఆయుషేయోం మత్తనం కామంగళ్ మాత్తు అని 7 జన్మలకైనా ఆయనకు సేవ చేయడమే పరమావధి అని, మరే ఇతర కోరికలు కలగరాదని ప్రార్థిస్తూ ఆత్మ ఉజ్జీవింపబడే మార్గం అనుసరించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.
మీరింతవరకు ధనుర్మాస ప్రాసెస్యం గురించి డాక్టర్ రామచంద్ర గణేష్ కృష్ణ గారి ప్రసంగం విన్నారు.